దరిద్రాణాం చింతామణి గుణనిగా జన్మ జలధౌ నిమగ్నానందం స్రామురలి భువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మఖః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగద్ధాత్రీమహం దేవీం ఆదిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. వాగ్దేవి పాదపద్మాలకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ, ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత. మొట్టమొదటిగా సరస్వతీ పూజ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చేత నిర్మాణం చేయబడింది, రచింపబడింది. అంటే వాడు శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే అసలు సరస్వతీ పూజే లేదు. శ్రీకృష్ణుడు ఎందుకు ఇచ్చాడో కూడా మనం చెప్పుకున్నాం. మనం మాట్లాడేవాళ్ళం కాదు గనక, పూర్వకాలంలో మోగవాళ్లలో ఉండేవారు గనక, మానసిక భావాలను వ్యక్తపరచడం కోసం వాగ్దేవతను సృష్టించి ఆ వాగ్దేవతని మనకిచ్చి మళ్ళీ ఆవిడ అనుగ్రహం పొందడానికి ఒక పూజా విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విషయం బ్రహ్మవైవర్త పురాణంలో ప్రథమ ఖండంలో 4వ అధ్యాయంలో ఉంటుంది. మళ్ళీ దేవీ భాగవతం నవమ స్కంధంలో కూడా ఉంటుంది, అంటే 2 పురాణాలు. దీంతో పాటు నారద పురాణంలో కూడా చెప్పారు. అదే విధానంతో ఇవాళ మనం సరస్వతీదేవిని సక్రమంగా పూజించుకుంటే దానివల్ల వాగ్దేవి దివ్యానుగ్రహం కలుగుతుంది. వాడు ఏమంటే అది అవుతుంది, వాక్శుద్ధి కలుగుతుంది, పాండిత్యం వస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కళ్ళ ముందు ఎంతో మంది సంపాదన సంపాదించారు, మళ్ళీ పోయేటప్పుడు పైసా లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఉన్న రోజుల్లో కూడా నిన్నటి దాకా మంచి ఐశ్వర్యం అనిపించిన వాడు వాడు దిక్కుమాలిన మానవుడు అయిపోయి రోడ్డు మీద భిక్షాటనకు వెళ్ళిన వాళ్ళు ఎంతో మందిని చూసాం. అందువల్ల అన్నిటికంటే సరస్వతి యొక్క రక్షణ చాలా గొప్పది. చోర బాధాధికమ్ము చే చోరవు ధనము ధనమవుది ఎన్ని చందముల తలప అన్నాడు కాశీఖండంలో భీమేశ్వర పురాణంలో శ్రీనాథుల వారు స్కాంద పురాణంలోని శ్లోకానికి అనువాదంగా. దొంగలెత్తుకుపోయే డబ్బు డబ్బా, ఆ డబ్బు తాత్కాలిక సుఖం ఇస్తుంది కానీ ఎప్పటికీ తరగని ధనం విద్యాధనం. విద్యాధనం ఉంటే సకల ధనములు తమంతా తామే చేరతాయి. విద్య లేకపోతే ఎన్ని ధనాలున్నా ఒక్కొక్కప్పుడు సుఖం కలిగినా చిట్ట చివరికి దానివల్ల మాత్రం శాశ్వతమైన శాంతి ఆనందం ఉండవు. శాంతి అనే ధనం ధనం కాదు అంటాడు. అందువల్ల సరస్వతి నిజమైన ధనము. అటువంటి ధనం పొందడానికి కృష్ణుడు ఇచ్చిన పూజా విధానం ఏమిటి అంటే, ముందుగా సర్వశుక్ల సరస్వతి, సరస్వతి ఆపాదమస్తకం తెల్లగా ఉంటుంది, పూర్తిగా స్వచ్ఛంగా ఉంటుంది. అటువంటి సరస్వతీదేవిని 4 భుజములు కలిగినటువంటి అమ్మగా ఒక పటము చిత్రీకరించుకోండి, లేదా ఒక విగ్రహం తయారు చేయించుకోండి. ఆ విగ్రహం ఎలా ఉండాలో నిన్న చెప్పాను కాబట్టి వాళ్ళు మళ్ళీ చెప్పడం చరిత చర్మణం అవుతుంది. ఇప్పుడు ఆ విగ్రహం ఎదురుగుండా కూర్చుని పూజ మొదలు పెట్టాలి. నిజానికి ధ్యానము చెయ్యనంత వరకు మన ఎదురుగుండా ఉన్న విగ్రహం ఉట్టి బొమ్మ, అది మాట్లాడదు, దానిలో ఏ శక్తి ఉండదు. దాని మీద నువ్వు పువ్వు పెట్టినా ఆ పువ్వుని స్వీకరించి మనకు వరం ఇవ్వదు అన్నారు. బొమ్మ లేక పటము లేక విగ్రహము ఇవి ధ్యానము చెయ్యనంత వరకు నిద్రపోతున్న వ్యక్తితో సమానము, ఉట్టి బొమ్మే అన్నారు. ఒక్కసారి ధ్యానం చేయగానే అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ శక్తి ఈ విగ్రహంలోకి చేరుతుంది. అప్పటి నుంచి ఆ విగ్రహం వరాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు అది మన పూజలు అందుకుంటుంది. అందుకే ముందు షోడశోపచారాలలో ధ్యానం మొట్టమొదటిది. అంటే ధ్యానము చెయ్యనంత వరకు మనం ఏ బొమ్మకి నమస్కరించినా అది బొమ్మ, కానీ ధ్యానం చేయగానే అది బొమ్మ కాదు అమ్మ అన్నారు. అంతవరకు అది విగ్రహం, కానీ ఆ క్షణం నుంచి అది విగ్రహం కాదు, మహాశుద్ధ చైతన్యం అవుతుంది. అందుకని శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, నాయనలారా సరస్వతీదేవిని గుళ్ళో మంచి తెల్లని పాలరాతి విగ్రహంగా పెట్టి దానికి జ్ఞాన సరస్వతి అని పేరెట్టారేమో, కానీ ధ్యానం చేయకపోతే ఆవిడ నీకు జ్ఞాన సరస్వతి అవ్వదు, వరాలు ఇవ్వదు అన్నారు. ఇవాళ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఏదో ఆనందపడిపోయి మంచి ఆలయం కట్టేసి అందులో విగ్రహాన్ని పెట్టినంత మాత్రం చేత ఆ విగ్రహంలో ఉన్న దేవతలు వరాలు ఇవ్వరు. సక్రమంగా ధ్యానము జరిగితేనే ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. ధ్యానవాదనాది షోడశోపచారాలు చేసి తీరాలి. ఇది నేను చెబుతున్న మాట అనుకుంటున్నారేమో, శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆయన చెప్పింది కూడా నమ్మము అంటే మనం ఏం చేయలేం, కానీ నమ్మిన వాడు మాత్రం ఆయన చెప్పినట్టే చెయ్యాలి. అందులో ధ్యాన శ్లోకం నిన్న మీకు ప్రారంభించాను. యా కుందేందు తుషారకారథవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపక. సా అంటే ఆమె, మాం నన్ను పాతు రక్షించుగాక, ఆమె నన్ను రక్షించాలి అన్నారు. ఇంతకీ ఆమె ఎవరు అంటే భగవతి అని ఎంతో పూర్వం మీకు చెప్పాను. భగవతి అయిన ఆమె మమ్మల్ని రక్షించుగాక, నన్ను రక్షించుగాక. ఇంతకీ ఆ భగవతి ఎవరు అంటే సరస్వతి. ఆవిడ సరహ అంటే కాంతి, మహాకాంతి స్వరూపిణి, అందువల్ల సరస్వతి. సరహ అంటే ప్రవాహం, జ్ఞానం అనే ఒక మహాప్రవాహ స్వరూపిణి ఆవిడ. అంటే అమ్మవారు సరస్వతీదేవి మన బుర్రలో ఉందంటే మనం ఎడతెరపి లేకుండా దేని మీదైనా అనర్కళంగా మాట్లాడగలుగుతాం. సరస్వతీ కటాక్షం లేకపోతే ఏమున్నా మాట్లాడలేదు, రెండు ముక్కలు మాట్లాడాలంటే అరగంట సేపు తడుగుకుంటాం. అందువల్ల సరస్వతి అంటే ఒక జ్ఞాన ప్రవాహ స్వరూపిణి. గంగా అనేది ఎలా ప్రవహిస్తుందో సరస్వతి కూడా వాక్కు రూపంలో ప్రవహిస్తోంది, నాలుక మీద ప్రవహిస్తోంది. అటువంటి సరస్వతి భగవతి నన్ను రక్షించుగాక. ఆవిడ ఎటువంటిది మళ్ళీ, నిశేష జాడ్యాపహ. జాడ్యము అంటే మందకొడితనము అని అర్థం. ఒక్కొక్కడికి పని చెబితే ఇవాళ చెబితే ఏడాది తర్వాత చేస్తారు పాపం. అది కూడా జరిగితే జరగచ్చు, లేదా జరగకపోవచ్చు. కుర్చీలో కూర్చున్నాడంటే వాడిని ఎవడు కదపలేడు, ఎందుకంటే ఆ మహానుభావులు అంత చురుగ్గా పెడతారు కనుక. జాడ్యము అంటే ఇలా కదల లేకుండా, చురుకుతనం లేకుండా, మందకొడితనంగా ఉండుట అని అర్థం అనమాట. మీరు చూశారు లేదు, కొంతమందికి ఏదన్నా పని చెప్పామంటే చక్క చక్క లేడీగా పరిగెత్తి వెళ్ళిపోతారు. కొంతమంది అమ్మా అని సతికలు పడితే వాడు అందులోకి లేవాలంటే మన అదృష్టం. పూర్వజన్మ సుకృతి ఉంటే కదులుతాడు. ఆఖరికి ఒక బద్ధకం కలిగిన వ్యక్తిని చూశాను నేను, అన్నం పెట్టాక మూతి కూడా కడుక్కోలేక అలా కూర్చుని ఉంటే వాళ్ళు ఆవిడ వచ్చి గొట్ట పెట్టి తుడిస్తే కానీ కదలలేడు. ఏం బతుకు, దానివల్ల ఏం లాభం? మనిషి ఎప్పుడు మంచి చలాకీగా చురుకుగా ఉండాలి, శ్రీకృష్ణ పరమాత్మలో ఉండాలి, ద్రోణాచార్యులో ఉండాలి. ద్రోణాచార్యుడు 138 ఏళ్ళు బతికి చచ్చిపోయాడు. 138 ఏట 14 అడుగులు రథం వేయించి కిందకు దూకేట. మహాభారతంలో ద్రోణ పర్వంలో రాస్తాడు ఆయన, ఆ ముదుకన్ దుర్విని దాటిపోయి భీముడు ఒక గద విసిరేట ద్రోణాచార్యుడి మీదకి. ఈ గద వచ్చి ద్రోణాచార్యుడి రథానికి తగులుతూ ఉంటే ద్రోణుడు రథం నుంచి కిందకి దూకేశాడు, ఎందుకైనా మంచిదని. ఆ దూకడంలో 14 అడుగులు దూకేట ఏకంగా 138 ఏళ్ల వయస్సులో. అది చురుకుతనం అంటే అలా బ్రతికారు పూర్వకాలంలో. ఎందుకు చురుకుతనంతో బ్రతికారంటే సరస్వతీదేవి కటాక్షం ఉండడం వల్ల. సరస్వతీదేవి కటాక్షం లేకపోతే కేవలం నాలుక మీద మాటలే కాదు, శరీరానికి కూడా చురుకుతనం ఉండదు. ఇవాళ మనుషులు పాదయాత్రలో చక్క చక్క పెడుతున్నారంటే, 7 కొండలు చకచక చురుకుగా ఎక్కగలుగుతున్నారంటే, కొంతమంది నదులు ఈదుతున్నారంటే, మహావేగంగా గోడలకి దూకుతున్నారంటే, ఆ చురుకుదనం అంతా కేవలం సరస్వతే ఇస్తోంది. జాడ్య అపహ అని ఇప్పుడు చెప్పారు, అనగా అమ్మవారు సరస్వతీదేవి మందకొడితనాన్ని తొలగిస్తుంది. జాడ్యమును అపహ తొలగించున్నది అంటే అర్థం ఏంటనమాట, చురుకు లేనితనాన్ని తొలగిస్తుంది, మందకొడితనాన్ని తొలగిస్తుంది. అది కూడా కొంచెం తొలగించడం కదట, నిశేషముగా తొలగిస్తుంది, పూర్తిగా తొలగిస్తుంది. అమ్మా సరస్వతి నీకు నమస్కారం చేస్తున్నాం, నిన్ను తలుచుకుంటున్నాం అని అమ్మని భక్తితో తలుచుకుంటే మనకి లాభం ఏమిటి? మనలో ఉన్న మందపొడితనాన్ని పూర్తిగా తొలగించి మనల్ని చకచక చురుకుగా పనులు చేసేవాళ్ళనిగా చేస్తుంది. అది విశేష జాడ్యాపహ. మాలో ఉన్న ఒకనొక బద్ధకాన్ని పూర్తిగా తొలగించే తల్లివి నీవు. అటువంటి నీవు మేము ప్రార్థిస్తున్నాం కనుక రక్షించు, నన్ను రక్షించు. ఇప్పుడు దానికి మూడు పాదాల్లో చెప్పారు ఎలా ఉంటుందో ధ్యాన శ్లోకంలో. అంటే అమ్మ ఎలా ఉందో ఈ పద్యంలో ఈ శ్లోకంలో సంస్కృత శ్లోకంలో చెప్పారు. యా ఏ తల్లి అయితే, యా అంటే ఎవరైతే, వన్ హు అని ఇంగ్లీష్ లో వాడుతున్నాం కదా, ఎవరైతే ఉన్నారో వారు అనడానికి యా అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దాన్ని వాడతాం. ఆమె ఎటువంటిది? కొంద. కొందము అంటే మొల్ల. మొల్ల మొగ్గలు ఎంత తెల్లగా ఉంటాయో మల్లె పువ్వులు మొల్ల పువ్వులు తెల్లగా ఉంటాయి. అమ్మవారు సరస్వతి కూడా కొంద అంటే మల్లె వలె తెల్లగా ఉండునది. అమ్మని తెల్లగా ఉందన్నారు. ఆ తెల్లగా ఉండడానికి ఒక పోలిక పెట్టాలి కనుక ఆ పోలిక ఏం పెట్టారు? మల్లె పువ్వులా తెల్లగా ఉంది. కేవలం మల్లె పువ్వులేనా? మళ్ళీ కొంద తర్వాత ఇందు అన్నారు. ఇందు అంటే చంద్రుడు. కార్తీక మాసంలోను, ఆశ్వీజ మాసంలోను, మాఘమాసంలోను పూర్ణిమ నాడు రాత్రిపూట ఆకాశం కేసి చూస్తే చంద్రుడు పిండి వెన్నెలు కురిపిస్తూ తెల్లగా ఉంటాడు. స్వచ్ఛంగా చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడో సరస్వతి అంత తెల్లగా ఉంటుంది. అందుకని కొంద ఇందు. మూడోది తుషార. మంచు వలె తెల్లగా ఉంటాడు. హిమాలయ పర్వతాలకు వెళ్ళారు కదా, హిమాలయ పర్వతాలు రాత్రిపూట మంచి తెల్లగా కనపడతాయి ఆ మంచు ముద్దతో. అమ్మవారు అంత తెల్లగా ఉంటుంది. హార. హారం అంటే ఇక్కడ ముత్యాల హారం అని చెప్పాలి. ముత్యములు ఎంత తెల్లగా ఉంటాయో అమ్మవారు అలా మంచి ముత్యంలా తెల్లగా ఉంటుంది. అందుకే చిట్ట చివరి ఏం చేశారు? ధవళ. ధవళ అంటే తెల్లగా ఉండనది. ఎలా తెల్లగా ఉంటుంది? కొంద ఇందు తుషార హార ఈ నాలుగింటి వలె, అనగా మల్లె వలె, చంద్రుని వలె, మంచు వలె, మంచి ముత్యాల వలె తెల్లగా ఉండునది. అమ్మవారు తెల్లగానే ఉండడం కాకుండా ఆవిడ కట్టుకునే బట్టలు కూడా అంత తెల్లగా ఉంటాయట. చిత్రం ఏంటంటే నల్లగా ఉన్న తెల్ల బట్టలు కట్టుకుంటే రాత్రిపూట తమాషా కనపడతాడు. ఆపాద మస్తకం తెలుపు, దాని మీద తెలుపు. కానీ అమ్మవారు అలా కదా, ఆవిడ తెలుపు, కట్టుకున్న బట్ట తెలుపు. శుభ్రవస్త్రాన్విత అంటే తెల్లని బట్టలతో కూడినది. ఎంత తెల్లగా ఉంటుందో ఆవిడ, ఎంత తెల్లగా ఉందో బట్ట కూడా అంత తెల్లగా ఉంటుంది. ఇంకా చేతులు వీణ. కచ్చపి అని ఒక వీణ ఉన్నది అమ్మ దగ్గర. ఆ వీణ చేతిలో పెట్టుకుని ఆవిడ వాయిస్తూ ఉంటే స్వరాలు ఎంత మధురం అంటే ఆ కంఠం. అమ్మవారి సరస్వతి చేతిలో ఉన్న వీణానాద మాధుర్యాన్ని ఇంకా దేంతో పోల్చలేము. అంత మధురముగా వాయించడానికి ఆవిడ చేతిలో పెట్టుకున్న వీణ ఇలా ఒళ్ళు పెట్టుకుని రెండు చేతులు దాని మీద పెట్టి అందరికీ దర్శనమిస్తుంది. అంచేత వీణాపాణి ఆవిడ. ఇంకా మరో చేతిలో ఏం పెట్టుకున్నది? అక్షమాల, జపమాల పెట్టుకున్నది. ఒక చేతిలో పుస్తకం పెట్టుకుంటుంది. ఇందులో కనపడకపోయినా వాటిని ఊహించాలి. అత్యాహారం అంటారు వాటిని. ఇంకా అమ్మవారు కూర్చోవడానికి ఆసనం కావాలిగా. అసలు అమ్మవారి గొప్పతనం ఇక్కడే ఉంది. ఆవిడేమో తెల్లగా ఉంది, కట్టుకున్న బట్టలు తెల్లగా ఉన్నాయి, వీణ తెల్లగా ఉంది, చేతిలో పుస్తకం తెల్లగా ఉంది, స్ఫటికమాల జపమాల తెల్లగా ఉంటుంది. ఇంత స్ఫటికమాల తెల్లగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు ఆవిడ కూర్చున్న ఆసనం అది కూడా తెల్ల తామర పువ్వు. చాలా తెల్లగా ఉండే తామర పువ్వు మీద కూర్చుంటుంది. పద్మము అంటే తామర పువ్వు, కానీ పద్మము అంటే ఎర్ర తామర పువ్వుకి వాడాలి. అమ్మవారు తెల్ల తామర పువ్వు మీద కూర్చుంటుందని చెప్పడానికి శ్వేత పద్మాసన. శ్వేత అంటే తెల్ల, పద్మం అంటే తామర పువ్వు. శ్వేత పద్మము ఆసనముగా కలది, అనగా తెల్ల తామర పువ్వులో కూర్చుంటుంది అమ్మ. ఇలాంటి ఏవో ఫైబర్ కుర్చీల్లో కాకుండా. అనగా ఈ తెల్ల తామర పువ్వుకి ఒక స్పెషాలిటీ ఉంది, తెలిసినది ఏమిటో? తెల్ల తామర పువ్వు అంటే సహస్రార కమలము. నిజానికి సహస్రార కమలం ఎర్రగా ఉంటుంది. అదే సహస్రార కమలం బాగా చదువుకున్న వాడికి తెల్లగా ఉంటుంది. ఒక మహాపండితుణ్ణి మీరు ఎప్పుడైనా దివ్య దృష్టితో చూసి వాడి బుర్రకేసి చూస్తే ఈ శిరస్సు మీద తెల్లని కాంతి కనపడుతుంది. ఆ తెల్లని కాంతి వేయి రేకుల తామర పువ్వు. అదే వ్యక్తి యోగాభ్యాసంలో ఉంటే పసుపచ్చ రంగులో ఉంటుంది ఇక్కడ తెల్లకాంతి. ఈ తెల్లకాంతి పోయి పసుపచ్చ రంగులోకి వస్తుంది. అదే వ్యక్తి అమ్మవారిని పూజ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎర్రని కాంతి వస్తుంది. అనగా మన దగ్గర సహస్రారము అని పేరు కలిగిన ఒకనొక కమలం ఉన్నది ఈ బ్రహ్మరంధ్రం దగ్గర. ఈ సహస్రార కమలం ఒక్కొక్కప్పుడు అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు ఎర్రగా, యోగాభ్యాసం చేస్తున్నప్పుడు పసుపుగా, బాగా వేదములు పురాణములు లలితా సహస్రనామములు ఉపనిషత్తులు భగవద్గీత వంటి పుస్తకాలు చదివినప్పుడు మాత్రం తెల్లగా ఉంటుంది ఈ కాంతి. ఇప్పుడు సరస్వతి తెల్ల తామర పువ్వు మీద కూర్చుందంటే అర్థం ఏమిటన్నమాట, అమ్మవారు బాగా చదువుకున్న పండితుల శిరస్సు మీద ఉంటుంది అని అర్థం. ఇప్పుడు అమ్మ ఎక్కడుందో మీకు నేను చెప్పక్కర్లా, మీరు రోజు భగవద్గీత చదవండి, మీ శిరస్సు మీదే ఉంటుంది. ఇదే తామర పువ్వు అంటే ఇక్కడ కూర్చుంటుంది. మీరు ఉపనిషత్తులు చదవండి, మీ శిరస్సు మీద కూర్చుంటుంది. రామాయణం భారతం భాగవతం వంటి అపూర్వ గ్రంథాలు చదవండి, ఇక్కడ వచ్చి కూర్చుంటుంది. 18 పురాణాలు కంఠస్థం చెయ్యండి, మీ శిరస్సు మీద కూర్చుంటుంది. అనగా అమ్మవారు పండితుల యొక్క విద్యావంతుల యొక్క శిరస్సు అనే బ్రహ్మరంధ్రం మీద సహస్రార కమలం మీద కూర్చుంటుంది. భౌతికంగా తెల్ల తామర పువ్వులో కూర్చుంటుంది అని ఒక అర్థం. ఇంకా ఈ తల్లిని ఎవరెవరు సేవిస్తున్నారు? బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభి దేవైహి సదా పూజిత. ఎల్లప్పుడూ పూజింపబడుతోంది అమ్మ. అమ్మవారిని ఎల్లవేళలా పూజిస్తున్నారట. ముందు బ్రహ్మ, వాళ్ళ ఆయన గారు దగ్గర కూర్చుని, బ్రహ్మ నేను అందరికీ లోకానికి సృష్టికర్తని, నన్ను బ్రహ్మ అంటారు, కానీ నీ అనుగ్రహం లేకపోతే నేను మాట్లాడలేను, నీ అనుగ్రహం లేకపోతే సృష్టి చేయలేను, ఈ చరాచర జగత్తంతా నేను నడుపుతున్నానంటే నీ అనుగ్రహమే అని అంత బ్రహ్మ కూడా ఈ సరస్వతికి నమస్కరిస్తాడు. అసలు భార్య బాగా చదువుకుంటే ఏ భర్త అయినా దండం పెట్టవలసిందే. ఒక భార్య బాగా ఉపనిషత్తులు చదువుకుంది, ఒక భార్య భగవద్గీత చదువుకుంది, నేను మొగుణ్ణి అని ఏమేమని పిలవకూడదట. ఆవిడ గౌరవించి పూజించని మన సంప్రదాయం చెబుతోంది. అసలు భార్యని ఏమేవో పోసావు దిక్కుమాలిందా అని పిలిస్తే వాళ్ళ నాలికను కోసేస్తానన్నాడు యమధర్మరాజు గారు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, పాతకాలపు సంప్రదాయంలో తెలియక మీరు ఏదైనా భార్యను అవమానపరిచినా ఇంటికి వెళ్ళాక గురువు గారు పురాణంలో ఆధారంగా చెప్పారు, బ్రహ్మగారే సరస్వతిని పూజించేట, నేను కూడా నిన్ను పూజిస్తాను భార్యామణి అనండి. వద్దని అనుకోండి, కనీసం ఏమండి అని పిలవండి. ఏమండి అని కూడా ఆవిడ అంగీకరించకపోతే తిట్టకుండా ఊరుకుంటా. ఒక ఆవిడ నా దగ్గరికి ఈ పురాణం ఇందాక వచ్చింది, ఏమండి మా ఆయన నన్ను పూజించక్కర్లేదు, కొట్టకుండా ఉంటే చాలండి బాబు ఉంది అక్కడ, ఆ మాత్రమే అనుగ్రహించండి ఇంటికి వెళ్ళాడు. భార్యామణిని ఎంతో జాగ్రత్తగా చూడాలి అని శాస్త్రం చెబుతున్నది. నేను చెప్పలా, అది అనేక పురాణాలు అదే మాట చెబుతున్నాయి. అందుకని ఇక్కడ బ్రహ్మగారు స్వయంగా భర్త అయ్యుండి కూడా అమ్మవారు వాణి గనక వాగ్దేవి గనక అందరికీ జ్ఞానం ఇచ్చే తల్లి గనక భక్తితో పూజిస్తాట. బ్రహ్మ తర్వాత రెండో అడవులు అచ్యుత విష్ణువు కూడా పూజిస్తున్నాడు. అమ్మా సరస్వతి, నిజానికి నీ పూజని నేనే నిర్మించాను, అయినా నేను కూడా నిన్ను పూజిస్తున్నాను, నీ పూజ ఉంటే కానీ నేను లోకాన్ని పాలించలేను అని లోకానికి చెబుతున్నాను అని శ్రీమన్నారాయణుడు పూజిస్తున్నాడు కోడలైన సరస్వతిని. ఇక మూడవడు శంకర శివుడు కూడా పూజిస్తున్నాడు. శివుడికి సోదరి అవుతుంది వరస కావిడ. ఒకప్పుడు పరాశక్తి శరీరంలో కుడివైపు నుంచి శంకరుడు, ఎడమవైపు నుంచి సరస్వతి వచ్చారు. అప్పటి నుంచి శంకరుడికి ఆవిడ సోదరి. అందుకే కద్రూజాంగదు తోడబుట్టు అని తెనాలి రామకృష్ణుడు సరస్వతిని వర్ణించాడు. సరస్వతీదేవిని చాలా చక్కగా ఎంతో మంది వర్ణించారు. తెనాలి రామకృష్ణ కవి ఎప్పుడో నేటికి 550 క్రితం పాండురంగ మహాత్మ్యమని ఒక కావ్యం రాశాడు. ఆ కావ్యంలో సరస్వతిని వర్ణిస్తాడు, కద్రూజాంగదు తోడబుట్టు అంటే శివుడికి చెల్లెలు అన్నాడు. శరత్కాదంబిని చంద్రిక చిద్రూపాంచిత. ఆవిడ శరత్కాలపు వెన్నెలలా తెల్లగా ఉంటుంది. పద్మగర్భముఖత జీవావళి హంసీ. బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉన్నాయి. ఈ 4 ముఖములు కూడా తామర పువ్వులు. ఆ తామర పువ్వులని బాలి, అందులో తిరిగే హంస, ఆడహంస సరస్వతి అంటాడు ఆయన. వర్ణ ద్రాక్షాపలకీరి చిలుక ఆవిడ, ఆడ చిలుక. చిలుకలు ద్రాక్ష పళ్ళు తింటాయి. ఆవిడేం ద్రాక్ష పళ్ళు తింటోందిట? ఈ ఉప్పు మొదలైన అక్షరములు ఉన్నాయి. ఈ అక్షరములు పెట్టి వర్ణములు అంటారు. వర్ణములనే ద్రాక్ష పళ్ళని తినే చిలుక ఆడ చిలుక ఆవిడ. అటువంటి శారద అని ఎంతో అందంగా రాస్తాడు. స్వయంగా చెల్లెలైనా తాను లయకారకుడైనా ఈశ్వరుడు భక్తిలో సరస్వతికి నమస్కరించి సరస్వతిని పూజిస్తాడు. అందుకని బ్రహ్మ అచ్యుత శంకర ఈ ముగ్గురే కాదు, త్రిమూర్తులే కాకుండా ప్రభృతిభి మొదలైన అనగా ఇంద్రుడు, యముడు, అగ్ని, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, సూర్యుడు, చంద్రుడు, కంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు వంటి గ్రహాలు, ఇంకా మహానుభావులైన ఎంతో మంది దేవతలు, నక్షత్రాలు, భువన బ్రహ్మాండాలలో ఉన్న దేవతలందరినీ కలిపితే ప్రభృతిభి అంటారు. ఇంతమంది దేవతలు అనుదినము బాణులు తీరి అమ్మా సరస్వతిని పాదపద్మాలకి నమస్కారం అని నమస్కరిస్తూ ఉంటారు. ఇంతమంది చేత సదా పూజిత, ఎల్లప్పుడూ పూజింపబడుతుంది ఆవిడ. అటువంటి సరస్వతి రక్షించుగాక అని సరస్వతీ పూజ చేసేటప్పుడు ధ్యాన శ్లోకం చదవాలి. సరస్వతి విగ్రహం పెట్టాం, ఎదురుగుండా కూర్చుని ఈ ధ్యాన శ్లోకం చదవగానే అంతటా వ్యాపించి ఉన్న సరస్వతి దివ్యశక్తి ఆ విగ్రహంలో చేరుతుంది. అప్పుడు ఆ సరస్వతి పలుకుతుంది అన్నమాట మనకి. అనగా ధ్యానం చెయ్యనంత వరకు మనం గుళ్ళో చూస్తున్నటువంటి అమ్మవారి విగ్రహం ఒట్టి రాతి బొమ్మ, ధ్యానం చేయగానే అమ్మ అయ్యింది. ఇప్పుడు అమ్మవారు అందులో కూర్చుందిగా, కూర్చున్నాక ఆవాహన అని ఒక ముద్ర ఇవ్వాలి. అనగా అమ్మని మనం పూజ అయ్యేదాకా కదలకుండా కట్టెయ్యాలి. పురాణం వినడానికి చాలా మంది వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరూ చివరిదాకా కూర్చుంటారా? కొంతమంది దిక్మాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం దిక్మాల బుద్ధి ఉంటుందో తెలియదు కానీ ఇలా అన్నామని కాదు, కానీ కూర్చుని 2 నిమిషాలు పోయాక హలో అని ఫోన్ కోసం బయటికి పోతారు. అలా పోకుండా ఏం చెయ్యాలన్నమాట, కుర్చీలో జిగురు ఒకటి పెట్టాలి బాగా. ఇక వీళ్ళు లేచేటంటే కుర్చీ అతుక్కుపోతుంది, ఇక అక్కడి నుంచి వాడు కదలలేడు. కదిలితే కుర్చీతో వెళ్ళిపోవాలి. కుర్చీతో వెళ్ళిపోతే గురవయ్య గారు ఊరుకుంటారా, రమేష్ గారును, ఎవరెవరు కుర్చీ ఎత్తుకుపోతున్నాడు తీయండి అంటారు. తీరా లాగుదామంటే కుర్చీ అతుక్కుపోయింది. ఇక ఇక్కడ నుంచి వీడు కారులో వెళ్ళాలంటే ఈ కుర్చీతో వెళ్ళడం కష్టం. అందుకని ఏం చెయ్యాలంటే రోజు ఒక వ్యక్తి ఆ కుర్చీలో కూర్చున్నాక కదలకుండా ఉండడానికి ఒక జిగురు పెట్టాలి. ఆటోమేటిక్ జిగురు అంటే పురాణం ప్రారంభం అయినప్పుడు అతుక్కుపోతుంది అది, మళ్ళీ పురాణం స్వస్తి అనగానే వదిలిపోవాలి. ఇప్పుడు ఆవాహనం అంటే అది అనగా అమ్మవారు సరస్వతీదేవిని మనం ప్రార్థించాం. ప్రార్థించగానే విగ్రహంలో కూర్చుంది, కూర్చున్న ఆవిడ పూజ అయ్యేదాకా కదలకూడదు. పద్మాకర్ గారు ధ్యానం చేశారు, విగ్రహంలో కూర్చున్నాను, ఇంతలో మళ్ళీ ఇంకో గురవయ్య గారో లేకపోతే ఇంకో దిబ్బారావు గారో పుల్లారావు గారో ఎవరో ఒకళ్ళు ధ్యానం చేయగానే అందులోకి వెళ్ళిపోదాం అని అమ్మవారు వెళ్ళిపోతే అప్పుడు ఈ విగ్రహంలో లేకపోతే పూజ వ్యర్థమైపోతుంది కదా. అందుకని ఆవాహనం అనేది చెయ్యాలి. అనగా 2 చేతులు ఇలా చాచి కొద్దిగా వంచి సరస్వతికి ఇలా చూపించి, అమ్మా సరస్వతి ధ్యానం చేశాం, నువ్వు ఇందులో కూర్చున్నావు, ఇప్పుడు ఆవాహయామి అంటున్నావు, నువ్వు ఇందులో పూజ అయ్యేదాకా కూర్చో అనాలి. మన అనకపోయినా ఆవాహయామి అంటే చాలు. ఇక అమ్మవారు ఏం చేస్తుందన్నమాట, చివరిన మన స్వస్తి అని లేచేదాకా ఇంకా విగ్రహం నుంచి వెళ్ళదు. మళ్ళీ మనకు ఒక అనుమానం రావాలిగా, ఏమండి ఎన్నో ఆలయములు ఉన్నాయి, మీ ప్రణవపీఠంలో సరస్వతి ఉంది, బాసరలో సరస్వతి ఉంది, మళ్ళీ ఇంకో చోట ఎక్కడ పుష్కరంలో సరస్వతి ఉంది, కాశ్మీరులో సరస్వతి ఉంది, అన్ని చోట్ల ఇలాగే ధ్యాయామి అంటారు, అందరూ ఆవాహయామి అంటారు, అప్పుడు అన్ని చోట్ల ఉంటుంది అంటే అమ్మ సర్వాంతర్యామిని, ఇక్కడ ఉన్న చైతన్య శక్తి అక్కడ కూడా ఉంచుతుంది. కాకపోతే ఆ ఉన్న శక్తి అందులో కదలకుండా ఉండడం కోసం మాత్రమే ఆవాహన పత్రం ప్రదర్శించాలి. అమ్మ తలుచుకుంటే అన్ని చోట్ల ఏకకాలంలో ఉండలేదా, మళ్ళీ అమ్మ ఒక చోట ఉంటుంది ఒక చోట ఉండదు అనేది భ్రమ. మన కోరికలు తీర్చాలంటే దానికి మాత్రం ఈ ప్రక్రియతో కట్టిపడేయాలి అక్కడ ఆ శక్తిని మాత్రం, అదనమాట రహస్యం. ఇప్పుడు విద్యుత్ అనే ఒక శక్తి ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది, ఈ లైట్లో ఉంది, ఆ లైట్లో ఉంది, అన్ని చోట్ల ఉంది, కానీ ఈ లైట్ మాడిపోతే ఇందులో దీపం కాంతి మనకు కనపడదు, లేదా ఈ కనెక్షన్ తీసేస్తే కరెంట్ ఉంది కానీ ఇది వెలగదు. ఈ కనెక్షన్ తీసేయడం వంటిది ఆవాహన ముద్ర లేకపోతే, ఆవాహన ముద్ర ఇస్తే మనం కనెక్షన్ ఇచ్చినట్టే, ఈ ప్లగ్ అందులో పెట్టగానే దీపం వెలుగుతుంది, మళ్ళీ ఆకట స్వస్తి అనగానే కనెక్షన్ తీసేయడమే. ఈ విధంగా అమ్మని ప్రార్థన పూర్తయ్యేదాకా మన పూజ అయ్యేదాకా ఆవాహనం అనే ముద్రతో ఆ విగ్రహములో శాశ్వతముగా బంధింపబడేలా చెయ్యాలి. ఇప్పుడు అమ్మ అందులో కూర్చుంది, నాయన నువ్వు చేసే పూజ చివరిదాకా స్వీకరిస్తానంది. అప్పుడు ఏం చేయాలి మనం, వచ్చిన ఆవిడకి ఎప్పుడు కూడా నవరత్న ఖచ్చిత సింహాసనం ఇవ్వాలి అమ్మవారి స్థాయిని బట్టి. అమ్మ నువ్వు మేము ఆవాహన చేయగానే వచ్చాం, ఇప్పుడు నీకు ఆసనం ఇస్తున్నాం, పద్మావతి గారు ఉపన్యాసం చెప్పడానికి రండని పిలిచాక నన్ను నువ్వు నిలబెట్టి అంతసేపటికి కూర్చో ఒప్పితే నేనేం చేస్తాను, విసిగెత్తి వెళ్ళిపోతాను. అందుకని ముందే ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెడుతున్నారా లేదా? అలాగే అమ్మవారిని కూడా విగ్రహంలో వచ్చి కూర్చున్నాక ఆవిడకు ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాలి. ఆవిడ కూర్చుందో లేదో నీకు తెలియకపోవచ్చు, కానీ ఆవిడ మాత్రం తప్పక కూర్చుంటుంది. ఈ ఆసనమునకు మళ్ళీ ఉట్టి ఆసనం అని పేరు కాదు, నవరత్న ఖచ్చిత సింహాసనం. సింహమును అమ్మకి ఆసనముగా ఇవ్వాలి. ఇవాళ అసలు సింహాలు ఎక్కడ కనపడుతున్నాయి? ఒకవేళ సింహాన్ని ఎవరన్నా పట్టుకొస్తే తీసుకొచ్చేవాడిని మింగేస్తుంది ముందు. అది కూడా నవరత్నములు తాపడము చేయబడి అలంకారం చేయబడిన సింహాసనం. దానిని మనం భావములు అంతరార్థం ఏమిటంటే, నవరత్నములు అంటే 9 అక్షరముల మంత్రం ఒకటి ఉన్నది, అది చాలా గొప్ప మంత్రం, దానికి నవార్ణ మంత్రము అని పేరు. ఓ అమ్మ నేను నిన్ను ఆసనం మీద కూర్చోబెడుతున్నాను, అది మామూలు ఆసనం కాదు, 9 అక్షరములతో కూడిన ఒక మంత్రం ఉన్నది, ఆ మంత్ర ఆసనంలో కూర్చో అనగా అమ్మవారిని అక్షరముల మీద కూర్చోబెడుతున్నావు అనమాట. వెంటనే అమ్మవారు ఏం చేస్తుంది, మంత్రాసనం మీద కూర్చుంది. కూర్చున్నాక ఇప్పుడు ముందు కాళ్ళు గడగాలి. కాళ్ళు గడగడానికి సంస్కృతంలో పాదయోహో పాద్యం సమర్పయామి. అమ్మవారికి చాలా కాళ్ళు ఉన్నా మన కోసం 2 కాళ్ళు కలిగిన వ్యక్తిగా దిగొచ్చింది, అందుకని కొంచెం మంచినీళ్లు పట్టుకొచ్చి 2 కాళ్ళ మీద పొయ్యాలి. అన్నిటికీ పాదయోహ పాద్యం సమర్పయామి, నీళ్లు తల్లండి. ఎక్కడ తల్లాలి అంటే ఊరికే చేసుకుపోతే ఉపయోగం ఉంది, అందువల్ల అర్థం తెలుసుకుని చెయ్యాలని చెబుతున్నది. కలస జలం తీసుకుని ఓ మంచి రాగి చెంబో, వెండి చెంబో, ఇత్తడి చెంబో, ఆ చెంబులో నీళ్లు పోసి దాన్ని కలశం కింద అలంకరించి అందులో గంధం పుష్పం అక్షతలు వేసి గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదేశించు కావేరి జలేశ్వరి సన్నిధింపురు అని మంత్రం చెప్పి అందులోకి అన్ని నదుల నీళ్ళని ఆవాహన చేస్తున్నాం. ఆ నీరు చాలా పవిత్ర జలం, దీనినే పూజకు వాడాలి. ఇందులో నీళ్లు కొంచెం తీసుకుని ఒక ఆకుతోటో ఉత్తరునితోటో కాళ్ళు 2 కడగాలి, అంటే పాదాలు 2 కడగాలి. అది పాద్యము అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీరు. ఇప్పుడంటే మర్చిపోయారు కానీ పూర్వం ఎవరైనా మన ఇంటికి అతిథి రాగానే ఏమంటారు, చెంబుతో నీళ్లు మండి అనేవారు. ఆ తర్వాత వచ్చిన ఆయన ఆ నీళ్లతో కాళ్ళు కడుక్కునేవాడు. కాళ్ళు కడుక్కున్నాక లోపల కడుగు పెట్టాలి. ఈ కుళ్ళిపోయిన కాళ్ళతోటి బయటంతా తిరిగి వచ్చిన మట్టితో ఉన్న కాళ్ళతోటి లోపల కడితే ముందు ఒకటి ఏంటంటే ఇంటికి అశుభ్రత, రెండోది ఈ పాపాత్ముడి పాదాల కింద ఉన్న ధూళి వల్ల ఇల్లు అపవిత్రం అవుతుంది. ఎందుకంటే వచ్చేవాళ్ళందరూ మీలా రామకోట్లో పురాణాలు విని వచ్చేవాళ్ళు ఉంటే అయ్యి ఉంటారు కదా, ఏమో ఏ పాపం చేసిన వాడైనా రావచ్చు. ఒకవేళ పాపం చేయకుండా నిజంగా పుణ్యం చేసిన వాడు లోపలికి వచ్చిన పాదాల కింద ఎంతో కొంత ధూళి ఉంటుంది, అందువల్ల ఈ ధూళి బయట విడిచిపెట్టాలి. దీంతో పాటు బయట వచ్చేటప్పుడు ఏ నిమ్మకాయలో తొక్కడమో, దిగదుడుపు తొక్కడమో, నిమ్మకాయలతో పాటు మిరపకాయలు తొక్కడమో, ఏమో పనులు చేస్తాం, మలమూత్రాలు తొక్కడమో, ఇవన్నీ పోవడానికి కాళ్ళు కడుక్కోవాలి. అందుకని ఇక మీద గుర్తుపెట్టుకోండి, ఇంటి లోపలికి ఎవరినైనా పిలుస్తున్నామంటే వాడు కాళ్ళు కడుక్కునేలా చెయ్యండి, అప్పుడు మాత్రమే ఇంటికి శుభం. లేకపోతే ఏదో ఒకనాడు ఇంటికి కొన్ని ఇబ్బందులు వస్తాయి, వాస్తు దోషాలు బాగా విజృంభిస్తాయి దీనివల్ల. మళ్ళీ గురువులకి ఇది వర్తించదు. గురువుల్ని లోపలికి వచ్చాక ఆసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు మనమే కడగాలి. గురువులకి మాత్రం ఏమంటే మీరు కాళ్ళు కడుక్కుని రండి అనకుండా లోపలికి వచ్చాక వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు ఎత్తివేతుకుంటే సకల పాపాలు పోతాయి. మిగతా అందరి జనాలు మాత్రం వాళ్ళ కాళ్ళు వాడు కడుక్కోవాలి. అమ్మవారికి కూడా పాదయోపాద్యం అని కాళ్ళు కడగడానికి నీళ్లు ఇవ్వాలి. ఆ తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి, 2 చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తే అది అర్ఘ్యం. ఆ తర్వాత తాగడానికి నీళ్లు, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఎప్పుడైనా అమ్మవారిని కూడా మనలాగే చూసుకోవాలి. సమస్త లోకాలు తిరిగి వచ్చావు తల్లి, మమ్మల్ని అనుగ్రహించడానికి మా ఇంట్లో అడుగు పెట్టావు, లేక మా గుళ్ళో అడుగు పెట్టావు, మానవులను చూచావు, మానవులు చూడగానే నీకు కూడా దాహం వేసింది తల్లి అని చెప్పి దాహం వేసింది కనుక ఇదిగో నీకు నీళ్లు ఇస్తున్నావు, ఇలా మూత తీయి, కాసి నీళ్లు పుచ్చుకో తావు అని చెబితే అదే ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నమాట. లోపలికి ఇచ్చే నీరు ఆచమనము. ఇక ఇప్పుడు అయ్యాక అమ్మవారికి స్నానం, పంచామృతాలతోటి శుద్ధోదకంతో స్నానం చేయించాలి. మన ఇంటిలో నిజంగా అమ్మవారు వస్తే ఎలాగో శుభ్రంగా స్నానం చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడు విగ్రహ రూపంలో పూజిస్తున్నాం కనుక ఇందాక చెప్పిన కలశంలో నీళ్లు ఆకుతో తీసుకుని 7 పర్యాయాలు తల్లాలి. అదే పంచామృతాలు ఉంటే పంచామృతాలు కూడా 7 పర్యాయములు కొద్ది కొద్దిగా మళ్ళీ కంపు చేయకుండా చల్లాలి. చల్లేటప్పుడు ఓం ఆపో హిష్టామయో భవ స్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమో రస తస్య భాజే తేహన ఉశతీరివ మాతర తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జన యథాచన. ఈ మంత్రం చెప్పాలి. మంత్రం రాదండి అంటే ఏమీ లేదమ్మా, కాసిన నీళ్లు స్నానానికి ఇస్తున్నాము దల్లేడు పర్వాలి, పురోహితుడు ఉండి చదివితే సరే సరి, లేదా సంధ్యావందనం వచ్చిన వాడికి ఈ మంత్రం ఎలాగో తెలుస్తుంది. సంధ్యావందనం అని ఒకటి ఉందిలేండి, యజ్ఞోపవీతం అని పూర్వం వేసుకుని సంధ్యావందనం చేసేవారు. ఇప్పుడు కలియుగం కదా, యజ్ఞోపవీతాన్ని వీపు గోక్కోవడానికో రాత్రి పడుకునేటప్పుడు చిలక్కొయ్యికి తగిలించడండి, ఎంత పాప పనులు చేస్తున్నారో తెలుసా ఈ కలియుగంలో. చిచి అనాచారం అన్నమాట ఇది. అందుకే ఈ కలియుగంలో ఉన్నటువంటి దోషాలకి మహా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. కానీ ఒకే ఒక్క ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా, కృతాదు బహవో ధర్మాహ కలవు ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో అనృణ. కృతయుగంలో మానవులు ఇలాంటి పాపాలు చేస్తే దానికి చాలా కష్టపడితే గాని ప్రాయశ్చిత్తం ఉండేది కాదు. కానీ కలియుగంలో ఎక్కువ కష్టపడక్కర్లేకుండా ప్రాయశ్చిత్తం ఒకటి, అంటే యజ్ఞోపేతాలు చెలపొయ్యికి తగిలించడం, వీలుంటే జెండో వేసుకోవడం లేదా పారేయడం, అసలు సంధ్యావందనం చెయ్యకపోవడం, వేళకి నిద్ర లేవకపోవడం, ఇలాంటి అనేక పాపములకు పరిష్కారం కలవు ధర్మస్తు కేవలం. ఈ కలియుగంలో ఒకే ఒక్క ధర్మం ఉన్నదట, అది చేస్తే ఈ పాపాలన్నీ పోతాయి. అదేమిటి, పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురోణ. ఇలా పురాణం వింటే భక్తి శ్రద్ధలతో ఈ పాపములన్నీ పోతాయి. అంటే ఇప్పుడు మీరు పురాణం వినగానే ఈనాటి వరకు మీరు చేసిన పాపములన్నీ పోయాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళి కొత్త పాపాలు చేసుకోవటమే. మళ్ళీ రేపటిదాకా చేయొచ్చుగా, మళ్ళీ రేపు వచ్చి వింటారు గురువు గారు ఉపన్యాసం, ఆ పోతాయి, మళ్ళీ ఇంటి వెళ్ళాక చేసుకోవటం అంతే కదా. పాపాలు పోగొట్టుకోండి, మళ్ళీ కొత్తగా ఎందుకు చేసుకోవడం, కర్మ కాకపోతే ఇక నుంచైనా జాగ్రత్తగా ఉందాం. కానీ మహాపాపములకు ప్రాయశ్చిత్తం ఇలా భగవంతుని కథలు పురాణ రూపంలో ఉన్న కథలు వినడమే. ఈ కలియుగంలో నతు యోగి అన నీకు యోగాభ్యాసం సక్రమంగా పనిచేయదు, ఆసనాదులు ఏమి పెద్దగా ఉపయోగపడవు. దేని వల్ల నీకు కలియుగంలో ప్రాయశ్చిత్తం అవ్వదు, సులభముగా ప్రాయశ్చిత్తము చేసే మార్గం పురాణము తప్ప మరొకటి లేదు అని కృష్ణుడు, వేదవ్యాసుడు, శంకరాచార్యులు వారు, మనువు వైవస్వత మనువు, ఇక్ష్వాకువు, అగస్త్యుడు వీళ్ళందరూ ఘంటాపథంగా చెప్పారు. కలియుగంలో మానవులు పూర్వంలాగా యజ్ఞములు చేసినా అంత సక్రమంగా చెయ్యలేరు, అంత మంత్రం చెప్పేవారు లేరు, మనకి ఓపికలుండవు, వేళని పాటించలేం, మనం చూస్తున్నాం కదా నియమాలు పాటించలేం పూర్వంలాగా. 6 గంటలకు ఉపన్యాసం చెబుదామని పద్మాగ్రి గారు వచ్చిన కరెంట్ ఉండదు, కరెంట్ వచ్చిందంటే దోమలు వస్తాయి, దోమలు వస్తే పక్కన మందు కొట్టేవాడు వస్తాడు, వాడు మందు కొడితే ఉన్న కంఠం పోతుంది, ఇన్ని గొడవలు ఉంటాయి. కాబట్టి కలియుగంలో పూర్వంలాగా నియమాలు పాటించలేం గనక ఈ పురాణం వింటే ఆ పాపం పోతుంది. చూసారా మరి ఎంత సులభమో. అందుకనే రామ కొట్టివాడు తెలివిగా, నా పాపాలు వాళ్ళ పాపాలు మీ పాపాలు అందరి పాపాలు, అంటే మీరు పుణ్యాత్ములు అండి, మీకు పాపం ఉందని చెప్పడం మహాపాపం, కానీ ఉంటే అవన్నీ పోవడానికి ఈ పురాణ శ్రవణం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఏమిటన్నమాట, సంధ్యావందనాది కార్యక్రమాలు మొదలైనటువంటివి చేసేటప్పుడు ఈ ఆపోజన యథాచన మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రపూర్వకంగా సరస్వతికి స్నానం చేయించాలి. ఒకవేళ లేకపోతే, అమ్మా సరస్వతి నాకు మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, తంత్రం తెలియదు, ఏమీ తెలియదు, అయినా గురువు గారు నీకు స్నానం చేయించమని చెప్పారు, నీళ్లు చల్లుతున్నానని చల్లేసినా అప్పుడు స్వీకరిస్తుందని చెప్పాడు శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణుడు జగద్గురువు, కృష్ణం వందే జగద్గురు అన్నారాయణ. ఎంత సులభంగా చెప్పాడు, స్నానం అయ్యాక గుడ్డ పెట్టి ఆ పైన నీళ్లు తుడిచేసి వస్త్రం ఇవ్వాలి ముందు అమ్మకి, వస్త్రయుగ్మం సమర్పయామి. ఉట్టి బట్ట ఇవ్వకూడదు, చాలా మంది చేసే పెద్ద పొరపాటు అదే, ఏదో చీప్గా దొరికిందని ఒక కండువా కప్పేసి, లేకపోతే ఓ శాల్వా కప్పేసి, లేదా పంచోటి పెడితే ఉపయోగంలా, పంచతో పాటుగా పై లాల్చి కండువా ఉంటేనే, వస్త్రయుగ్మం ఉంటేనే ఉపయోగం. చీర పెట్టి జాకెట్ గుడ్డ పెట్టకపోతే ఏం ఉపయోగం, జాకెట్ గుడ్డ పెట్టి చీర పెట్టకపోతే ఎలాగా. ఏదో బయట వాళ్ళు అంటే వేరు, భగవంతుని దగ్గర కూడా లోభమైన నానా గందరగోళం పడిపోయి ఇన్ని కష్టాలు పడుతున్నాం ఈ రోజుల్లో, అయినా చిన్న పనులు చేయలేకపోతున్నాం, ఎందుకంటే శ్రద్ధ లేకపోవటం వల్ల. అందువల్ల నాయనలారా, అమ్మవారికి వస్త్రయుగ్మం అంటే చీర జాకెట్టు దానితో పాటు ఇంకో తుడుచుకునే తువ్వాలు లాంటిది పెట్టు అన్నారు. ఏమండి మేము పేదవాళ్ళం అండి, మా దగ్గర ఏమీ లేవంటే వస్త్రం బదులుగా పువ్వు కానీ అక్షతలు కానీ వెయ్యచ్చు. ఇప్పుడే చెప్పినట్టుగా సరస్వతిని పూజించండి, మీ ఇంట సరస్వతి ఎలా నాట్యం ఆడుతుందో, మీ పిల్లలకు ఎంత గొప్పగా చదువుస్తుందో నేను స్వయంగా బాధ్యత వహిస్తాను. దానికి శ్రద్ధతో నమ్మి చేస్తే నేను అనుభవించి చెబుతున్న మాట, ఒక్క పుస్తకం ఒక్క కాగితం పెట్టుకోకుండా ఇన్ని పురాణాలు ఇన్ని విశేషాలు కంఠస్థం చేశామంటే అది నా శక్తే. జగన్ మాతని నమ్మడం వల్ల ఆ తల్లి ఇచ్చిన అనుగ్రహం తప్ప ఏం కాదు. అమ్మని నమ్మకపోతే ఉపయోగం లేదు. అందువల్ల అమ్మ చెప్పింది అదే విధంగా భక్తి శ్రద్ధలతో పుష్పాలు అక్షతలు ఇవ్వండి, వస్త్రం లేకపోతే పేదవాళ్ళు అయితే ఏదో మా దగ్గర పెద్దగా లేవండి, 200 కోట్ల ఆస్తి మాత్రమే ఉందండి.